சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 7வது அத்தியாயம் 16வது ஸ்லோகம். சதுர்விதா பஜந்தே மாம் ஜனா சுக்ருதினோர்ஜுன ஆர்த்தோ ஜிஜ்ஞாஸுரர்த்தார்த்தி ஜ்ஞானீ ச பரதர்ஷப. கிருஷ்ண பரமாத்மா சம்சார நிவிருத்தி, மாயனு தரிசடானிக்கு மார்க்கம் செப்புனார். 7வது அத்தியாயம் ஆரம்பம்லோ பராப்ரக்ருதி அபராப்ரக்ருதி செப்பி, இ சிருஷ்டி அந்தா கூட நா ஆத்ம தத்துவமும் மாயா தத்துவம்தோ கலிசி உன்னதி, எவரைத்தே நன்னு பூஜிஸ்தாரோ வாழ்வு இ மாயா தத்துவம் நுஞ்சி பயடபடுத்தாரு, நா தத்துவான்னு தெரிசுகோகலுகுதாரு, நன்னு ஆராதிச்சின வாழ்வு நன்னு பூஜிச்சின வாழ்வு. நன்னு ஆராதிச்சின வாழ்வு நன்னு பூஜிச்சின வாழ்வு அண்டே ஏமிட்டு அர்த்தம் அண்டே, ஒரு தெய்வ பக்தி, தெய்வ சிந்தனை, ஒரு ஆச்சரண அனுஷ்டானம் உன்ன வாழ்வு, வாழ்க்கி பகவத் கிருப கலிகி பகவத் தத்துவான்னு தெரிசுகுண்டாரு, வாழ்வு இ மாய ஏமி செய்யலேது ఈ ప్రపంచంలో. ఈ మాయ ఏమి చెయ్యదంటే ఏమిటర్థం? వాళ్ళకి మాయ వలన ఎటువంటి దుఃఖము కలగదు. మాయ దాటుతారు అంటే ఏమిటి? మాయ వలన కలిగే మోహం, అజ్ఞానం ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి తొలగిపోతాయి అని అర్థం. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు పూజించాలి అర్థమైందే? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఎందుకు పూజించాలి అంటే, దేవుణ్ణి పూజిస్తేనే, దేవుణ్ణి ఆరాధిస్తేనే మనం ఈ మాయా మోహమై మాయా ఈ దీని నుంచి బయటపడతాం. మాయ నుంచి బయటపడడం అంటే జనన మరణాల వలన కలిగేటటువంటి వ్యాధి, జనన మరణ ముసలితనం వలన కలిగే దుఃఖం నుంచి బయటపడతాం. అటువంటి దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం దైవభక్తి. ఆ దైవభక్తిలో కూడా ఎటువంటి దైవభక్తి కావాలి అని చెప్పడానికి ముందు ఈ 14వ శ్లోకం నుంచి ఈశ్వర ప్రపత్తి గురించి మాట్లాడుతున్నారు. ఈశ్వరునికి శరణాగతులము కావాలి అని చెప్తున్నారు. ఈశ్వరుడికి శరణాగతులం అవటం లేక ఈశ్వర భక్తిని పెంపొందించుకోవాలి. అలా గనక లేకపోతే ఈ మాయా మోహంలో పడిపోతారు, మాయకు అధీనులైపోతారు. మాయకు అధీనులైపోతే ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. అది మాయకు అధీనులైనారు అనడానికి తార్కాణం ఏమిటి అంటే, దుఃఖంలో ఉంటాడు ఎప్పుడు. దిగులు, చింత, భయము, కోపం, తాపం వాటిలోనే ఉంటాడు మనిషి. అవి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో అంటే మాయ తగ్గుతూ ఉన్నది అర్థం. దిగులు తగ్గుతూ ఉన్నది, చింత తగ్గుతూ ఉన్నది, కోపం తగ్గుతూ ఉన్నది, భయం తగ్గిపోతూ ఉన్నది, అంటే మాయ తగ్గుతూ ఉన్నది అని అర్థం. మాయకు మరొక పేరు. ఇవన్నీ కూడా మాయకి ఒక రూపాలు. ఏవి? భయము, దిగులు, చింత, మానసిక ఒత్తిడి, మనస్సులో ఆందోళన, ఇవన్నీ మాయకు చిహ్నాలు. మాయకు చిహ్నాలు ఇవన్నీ కనుక అవన్నీ తగ్గినాయి అంటే మాయ నుంచి బయటపడినాము అని అర్థం. అందుకనే భగవద్భక్తి ఉండాలి ఎప్పుడు. ఒక్కటే ఆలంబనం మనకు, దైవారాధన, దైవ చింతన, జపం, భగవన్ నామం. ఒక ఆలంబనం ఉన్నదనుకోండి, సపోర్టు ఉంటే మనసు ఆ మాయలో పడదు. మాయలో తిరుగుతున్నా కూడా ఒక మహాత్ముడు చెప్పాడు ఏమనంటే, పిల్లవాడు గిరగిరగిర తిరుగుతాడు. చిన్నప్పుడు స్తంభాలు ఆట ఆడాం, గుర్తుందా మీకు? స్తంభాల ఆట, స్తంభం పట్టుకొని తిరిగేవాళ్ళం. ఎంత స్పీడ్గా తిరుగుతామంటే స్తంభం పట్టుకొని కింద పడం, అది స్తంభం లేకుండా తిరగండి, రెండు రౌండ్లకే కింద పడతాం, కళ్ళు తిరుగుతాయి. ఎందుకు మరి తిరుగుతూ స్పీడ్ తిరుగుతున్నాడు కింద పడలేదంటే, నీకు స్తంభం ఆలంబనంగా ఉంది, సపోర్ట్గా ఉంది, ఆధారంగా పట్టుకున్నావు. ఆ సపోర్ట్ ఉండటం వలన ఎంత తిరిగినా కూడా నువ్వు పడవు కింద. ఇది ఇప్పుడు చదివా చిన్నప్పుడు నేను ఈ ఉదాహరణ, నాకు బాగా నచ్చిన ఉదాహరణ ఇది. కనుక మనం కూడా భగవన్ నామాన్ని పట్టుకోవాలి, భగవత్ రూపాన్ని పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోలేము, మనస్సుతో పట్టుకోవాలి, మనస్సుతో పట్టుకోవాలి. భగవన్ నామం, భజన, కీర్తన, భగవత్ రూప ధ్యానం, భగవత్ చింతన, భగవంతుణ్ణే ప్రతిసారి ప్రతి చోట. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, గుళ్ళకు వెళ్ళడం, పండుగలప్పుడు భగవంతుణ్ణి పూజించడం, ఆరాధించడం. మన వాళ్ళు ఎక్కడ కొండ చూసినా ముందు గుడి కడతారు. అదే ఫారినర్స్ అయితే హాలిడే రిసార్ట్ కడతారు వాళ్ళు. కొండ ఎక్కడ కనపడితే, హిల్ స్టేషన్ కనపడితే రిసార్ట్ కడతారు వాళ్ళు. మనకు కొండ కనపడితే గుడి కడతాం, అది వాళ్ళకి మనకు తేడా. ఎందుకు కొండ మీద గుడి కడతామంటే, కొన్ని వేల మందికి కోట్ల మందికి కనపడుతూ ఉంటుంది ఆ గుడి. హైట్లో ఉందనుకోండి, ఎక్కడ తిరుగుతున్నా కూడా కనపడుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అది చూడంగానే, ఆ గోపురం చూడంగానే, ఆసమంతాత్ లీయతే ఇది ఆలయం, లయించిపోతాం. ఆ గోపురం చూడంగానే ఒక ఆనందం, కళ్ళకు అద్దుకుంటాం, ఇట్లా నమస్కారం చేస్తాం గోపురాన్ని చూసే. ఆ మీనాక్షి కానీ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఆ తంజావూరు బృహదీశ్వరాలయం, తిరుపతి, మన గుళ్ళన్నీ చూడండి, పెద్ద గోపురాలు ఉంటాయి, గాలి గోపురాలు అంటారు. అది చూడంగానే మనసులో ఒక ఆనందం. కనుక భగవద్భక్తి అనేది ఆలంబనం. అప్పుడు మనకు మనస్సు అయిన తర్వాత, శరీరం ఉన్న తర్వాత వ్యాధి జర ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, వాటి బాధలు మనం తప్పించుకోలేము. అవన్నీ తప్పించుకోవాలంటే షాక్ అబ్జార్బర్ ఏంటో తెలుసా, పట్టుకోవాలి ఆయన్ని, భగవంతుణ్ణి పట్టుకోవాలి. అది పట్టుకోవడానికి బదులుగా అబ్బాయిని, మన అమ్మాయిని, మన అబ్బాయిని పట్టుకుంటాం. వాడే చింతన మనసులో, పుత్ర ధ్యానం, పుత్రి ధ్యానం, పతి ధ్యానం, పత్ని ధ్యానం, గృహ ధ్యానం, కారు ధ్యానం, ఇవన్నీ చేస్తుంటాం. ప్రపత్తి కావాలి, శరణాగతనం కావాలి. అలా అయినప్పుడే వాళ్ళు మాయలో నుంచి, ఈ అపరా ప్రకృతి నుంచి బయటపడతారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే ఈ యొక్క భక్తుల్లో కూడా రకాలున్నారు అర్జున, నాలుగు రకాల భక్తులున్నారు, నాలుగు విధాలుగా నన్ను పూజిస్తారు వాళ్ళు. ఎవరెవరంటే, అర్థభక్త ఒకడు, అర్థార్థి భక్తుడు ఒకడు, జిజ్ఞాసు భక్తుడు ఒకడు, జ్ఞాని భక్తి ఒకడు. కనుక ఈ నలుగురు భక్తులే. వాళ్ళు ఎవరెవరు అంటే, ఆర్తభక్త. ఆర్తభక్త అంటే ఏమిటి, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడు. అంటే దేవుణ్ణి పూజించాలంటే వీడికి కష్టం రావాలి, అప్పుడు కానీ దేవుణ్ణి ధ్యానించడు, దేవుణ్ణి పూజించడు, దేవుణ్ణి తలుచుకోడు అసలు లేకపోతే. అందుకని అప్పుడు ఏం చేయాలి, భగవంతుడు వీడికి కష్టం ఇస్తే కానీ నన్ను గుర్తు చేసుకోడు కనుక ఓకే, కష్టాన్ని ఇచ్చి కూర్చోబెడతాడు వాడిని. ఏదో ఒక కష్టం ఆర్తభక్తుడు. అంటే పిల్లలకి పరీక్షలు వచ్చినప్పుడు చూసారా, గుడికి వెళ్తారు. రోజు లేని గుడి దేవుడు అప్పుడెక్కడ గుర్తుకొచ్చాడంటే, కష్టం కదా ఇప్పుడు, కష్టం వచ్చింది కదా నాకు, పరీక్ష కదా రేపు భయం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. అట్లాగే కుంతీదేవి అడిగినట్టు, కష్టం అయిపోయిన ఆయన నాకు ఎప్పుడు నిన్ను గుర్తుంచుకుంటానని అడిగిందట కుంతీదేవి. అదేమిటి ఆమె కోరిక, కష్టం లేకపోతే నిన్ను తలుచుకోము, కష్టం ఉంటే నిన్ను తలుచుకుంటాం అని చెప్పి కష్టం అడిగిందట. కనుక కొంతమంది ఎవరు అడుగుతారట్లంటే, అంటే కష్టం వస్తేనే భగవంతుడు తలుచుకునేవాడిని ఏం భక్తి అది, పర్వాలే ఏదో భక్తి, అసలు లేని దానికంటే కష్టం వచ్చినప్పుడన్నా తలుచుకుంటున్నాడు కదా పర్వాలేదే. ఆర్తభక్త. ఆర్తి అంటే ఏమిటి, కష్టం ఏదో ఒక చాలా పెద్ద సమస్య, అది వచ్చినప్పుడు మాత్రం తొందరగా గుడికి వెళ్తాం, పరిగెట్టడం, దేవుణ్ణి తలుచుకోవడం, ఒకటే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అమ్మో స్నానాలు చేయడం, నదులకు వెళ్ళటం, స్నానాలు చేయడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని పూజలు చేస్తారు. మళ్ళీ ఆ సమస్య అంత అయిపోగానే అన్నీ సర్దుమణిగిపోతాయి. పూజలు ఉండవు, స్నానాలు ఉండవు, వ్రతాలు ఉండవు, నోములు ఉండవు, మర్చిపోతారు. ఇది ఒక రకమైన భక్తులు. ఇప్పుడు మనం చూసేవాళ్ళందరూ ఎక్కువ మంది ఇదే లోకల్లో, అవునా, లోకంలో మనం చూసే భక్తులందరూ దాదాపు ఆర్తభక్తులు. రెండో రకం భక్తులు ఉన్నారు అర్జున, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బిజినెస్ బాగా జరగాలి, డబ్బులు కావాలి అంటే దేవుణ్ణి పూజిస్తారు. బాగా డబ్బులు రావాలి బిజినెస్లో, సంపాదించుకోవడంలో మంచి ఉద్యోగాలు రావాలి, ప్రమోషన్, వాళ్ళకేం కష్టాలు లేవు, వాళ్ళకేం దిగులు చింత లేదు, ఎటువంటి సమస్యలు లేవు. కానీ బాగా సంపాదించుకోవాలి, బాగా ధనం సంపాదించాలి, బాగా యశస్సు రావాలి, కీర్తి రావాలి, నేమ్ ఫేమ్ కావాలి వాళ్ళకి. అందుకని ఏం చేస్తారు, భగవంతుణ్ణి పూజిస్తారు అన్నమాట. అర్థార్థీ భక్తి అంటాడు, అర్థాన్ని అర్థించేవాడు అంటే దేవుణ్ణి ఉపయోగించుకుంటాడనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు 400,000 వచ్చేటట్లు చెయ్యి, నాకు లాటరీ దొరికేటట్టు చెయ్యి, నాకు ఆ ఉద్యోగం ప్రమోషన్ వచ్చేటట్లు చెయ్యి, బోనస్ వచ్చేటట్లు చెయ్యి, ఇంక్రిమెంట్ వచ్చేటట్లుగా చెయ్యి, నాకు 4 ఇంక్రిమెంట్ వస్తే అందులో సగం నీకు ఇస్తా అన్నాడు. కమిషన్, కమిషన్ భక్తి అనమాట. అప్పుడే బాలాజీ గుడికి వెళ్ళి అన్ని కమిషన్లే కదా, హుండీలో పడేవన్నీ ఏమిటండి కమిషన్లే కదా. ఇక్కడ చెయ్యి నొప్పి అయితే నీకు చెయ్యి చేయించిస్తా, చెవి నొప్పిపోవాలి ఇది అట్లా అనమాట. ఒక్కొక్క దానికి లింక్ పెట్టడం, ఇలా పెట్టి చేసేవాళ్ళు అర్థార్థీ భక్తులు అంటారు. సరే, ఈ అర్థార్థీ భక్తి కంటే తర్వాత శ్లోకంలో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అని ఉన్నది, కానీ మనం జిజ్ఞాసుని కొంచెం ఉన్నతమైన భక్తుడిగా తీసుకోవాలి. మూడో భక్తుడు ఏమవుతాయనంటే జిజ్ఞాసు భక్త. ఈ జిజ్ఞాసు భక్తుడే చాలా తెలియగలవాడు. బిజినెస్ భక్తి కాదు, క్రైసిస్ భక్తి కాదు. ఏం భక్తుడినే అంటే భగవంతుణ్ణి భగవంతుడి కోసం పూజించేవాడు, భగవంతుణ్ణి భగవంతుడి కోసమే పూజించేవాడు జిజ్ఞాసు భక్త అన్నారు. ఈ భక్తుడు భగవంతుడి నుంచి ఏమి కోరుకోడు, భగవంతుణ్ణి దేనికి ఉపయోగించుకోడు. ఇప్పుడు చూడండి, డబ్బులు సంపాదించే వాళ్ళకి దేనికిరా భగవంతుణ్ణి పూజిస్తున్నావు అంటే నేను పరిశుభాసు కావాలి, అది వాళ్ళకి కావాల్సింది గోల్. భగవంతుడు ఒక మీన్స్, సాధనం. పరిశుభాస అవ్వడం నా గోల్, సాధ్యం. భగవంతు నారద భక్తి సూత్రాల్లో చూసాం బాగా మనం ఇదంతా. భగవంతుడు నాకు ఒక సాధనం, నేను పరీక్ష పాస్ అవ్వడానికి. దీన్ని ఏమంటారంటే భగవంతుడి మీద సాధన భక్తి అంటారు. భగవంతుణ్ణి సాధనంగా ఉపయోగించుకునే భక్తి సాధన భక్తి. సాధన భక్తి అంటే సాధన చేయడం కాదు, ఇక్కడ మీన్స్ అంటారు, ఒక సాధనంగా ఉపయోగించుకోవడం. ధనం సంపాదించుకోవడం కోసం నేను భగవంతుణ్ణి ఉపయోగించుకుంటే ధనం అనేది సాధ్యం. సాధ్యం అంటే ఏమిటి, నా గోల్. భగవంతుడు నాకు సాధనం ధనం సంపాదించడం కోసం. ఇక్కడ చూడండి లాజిక్, ఈ భక్తుల లాజిక్ ఏంటో తెలుసా. ఇప్పుడు మనిషి ధనాన్ని ప్రేమిస్తాడు, ధనం కావాలి, ధనాన్ని ప్రేమిస్తాడు, ధనం కావాలి, ధనం వల్ల సుఖం వస్తుంది, ధనం కోసం దేవుణ్ణి పూజిస్తాడు. అంటే సాధ్యం మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా, సాధనం మీద ప్రేమ ఉంటుందా? సాధ్యం మీద ఉంటుంది. సాధ్యం కోసం సాధనం మీద ప్రేమ. భగవంతుడు అంటే నాకు చాలా భక్తి, ఎందుకు బాగున్నా డబ్బులు వస్తాయి అంటే సాధ్యం కోసం దానిని సాధన భక్తి. సాధన భక్తి, భగవంతుణ్ణి సాధనంగా చూసే భక్తి సెకండరీ భక్తి, అది భక్తి కాదు. భగవంతుణ్ణి నేను సాధనంగా పెట్టుకొని సాధ్యాన్ని ఇష్టపడుతున్నాను, డబ్బుల కోసం నేను భగవంతుణ్ణి ప్రేమించేది, అంతేకాని భగవంతుడి కోసం కాదు నేను ప్రేమించేది. భర్త ప్రతి నెల శాలరీ తెచ్చిస్తున్నారు, నాకు శాలరీ అంటే చాలా ఇష్టం, కనుక మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఉన్నదనుకోండి, ఎట్లా ఉంటుంది ఆయనకి, హస్బెండ్కి ఎట్లా ఉంటుంది? ఐ లవ్ యూ ఉంటుంది, ఎందుకంటే నెలకి ఇంత ఇస్తారు కదా నాకు డబ్బులు అని అంటే అప్పుడు భర్తకి ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. అంటే నువ్వు నా శాలరీని ఇష్టపడుతున్నావు అన్నమాట. కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టం శాలరీ, శాలరీ కోసం భర్తను ఇష్టపడడం. ధనం సంపాదిస్తున్నాడు, బాగా డబ్బులు ఇస్తున్నారు నాకు, అన్ని కొనిపెడుతున్నాడు కనుక నేను ఇష్టపడుతున్నానంటే, అంటే ధనం మీద నీకు ఇష్టం ఉన్నది, భోగాల మీద ఇష్టం ఉన్నది, దాని కొరకు భర్త మీద ఇష్టం ఉన్నది. అదేం భక్తి, అదేం ప్రేమ అలా ఉన్నదే అనుకోండి, సపోజ్ ఉంటే అది భర్తమైన నిజమైన ప్రేమ కాదు కదా. మరి దేవుని మీద మాత్రం, దేవుణ్ణి నా అవసరం కోసం నేను పూజిస్తే నా అవసరాలు ముఖ్యం నాకు, అందుకోసం దేవుని ఉపయోగించుకుంటున్నాను. ఆయనకు తెలియదా అప్పుడు నువ్వు ఏ భక్తి ఉన్నది నీకు, నీకు ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదని చెప్పి మనం అనుకుంటున్నావు. ఆ నువ్వు నన్ను ఎందుకు పూజిస్తున్నావో నాకు తెలుసులే అంటాడు ఆయన. నీ మనసులో ఏమున్నదో నాకు తెలుసులే అంటాడు ఆయన భగవంతుడు. మనం అనుకుంటాం మనం భగవంతుడా, భగవంతుడిని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం అని అనుకుంటాం. భగవంతుడికి తెలుసు వీడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, వేరే ఏవో కోరుకుంటున్నాడు, కనుక నేను వాడికి అనిత్యమైన సుఖాలే ఇస్తాను, అనిత్యమైనవే దొరుకుతాయి వాడికి, శాశ్వతమైన సుఖము రాదు శాంతి రాదు. ఎందుకంటే భగవంతుణ్ణి కాకుండా వేరే ఏది కోరుకున్నా కూడా అందులో శాశ్వతమైన సుఖం లేదు, ఆనందము లేదు, కనుక భగవంతుడు మాత్రం ఏం చేయగలడు? అందుకని ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో దానికోసం ఎదురు చూస్తూ ఉంటావు, నువ్వు మళ్ళీ ఆయన ఉపయోగించుకుంటావు. నువ్వు ఆయన్ని ఆయన కోసం పూజించే వరకు నీకు ఆయన అవే ఇస్తాడు. నువ్వు అడగలేదు కదా ఆయన్ని, భగవంతుడా నువ్వే కావాలి నాకు, నిన్నే నేను పూజిస్తాను, నీ కొరకే నిన్ను నేను పూజిస్తాను. భర్తని భార్య భర్తని భర్త కోసం పూజించాలి, భర్తని భర్త కోసం ప్రేమించాలి అని, అంతేగాని భర్తని వేరే ఏదో భోగాల కోసమో ధనం కోసమో ప్రేమించకూడదు. నిజమైన ప్రేమ అంటే అదే కదా. మరి భగవంతుడైనా అంతే కదా, భగవంతుడిని భగవంతుడి కోసం పూజించాలి. అలా పూజించే భక్తుడే జిజ్ఞాసు భక్తుడు. అయితే అందరికీ ఒకేసారి వెంటనే జిజ్ఞాసు భక్తి రాదు, కష్టం. ఆర్తభక్తి ఉన్నా పర్వాలేదు, గ్రాడ్యువల్గా మనం ఆర్తభక్తిలో నుంచి అర్థార్థ భక్తిలోకి రావాలి. మరి జనాలందరికీ ఆర్తభక్తి ఎక్కువ ఉన్నది, అందుకని వాళ్ళు భక్తి సరి అనేది కాదు అనలేం. అయితే గ్రాడ్యువల్గా వాళ్ళు ఆర్తభక్తిలో నుంచి అర్థార్థ భక్తిలో నుంచి జిజ్ఞాసు భక్తులు కావాలి. జిజ్ఞాసు భక్తుడైతే తన భగవంతుడే తనకు అన్ని, భగవంతుడిని భగవంతుడి కోసమే పూజిస్తాడు, మరి ఏది కోరుకోడు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ జిజ్ఞాసు భక్తుడి గురించి పొగుడతాడనమాట. జిజ్ఞాసు భక్తుడి లక్షణాలు తెలుసుకోవాలి మనం. శంకరాచార్యుల వారు రాస్తారు, దేవుణ్ణి పొందడమే అతనికి పరమ లక్ష్యం. నెంబర్ వన్, ఈశ్వర ప్రాప్తి, ఈశ్వరుణ్ణి పొందడమే, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడమే జిజ్ఞాస భక్తి అంటారు. చూడండి, ఒక మ్యాథమెటిక్స్లో మనకు ఆన్సర్ వచ్చే వరకు ఎక్స్ ఎక్స్ అని అనుకుంటూ ఉంటాం. ఎక్స్ అంటే ఎవరో తెలియదు మనకు, ఏదో అనుకో ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అనుకో అని చేసుకుంటూ వస్తే ఆన్సర్ వస్తుంది చివరికి. తర్వాత ఎక్స్ ఎవరని తెలియకపోయినా కూడా మనకు అనుకున్నాం, ఊరికే మనం చేర్చుకున్నాం, అంటే మనం ఆన్సర్ పొందుతాం కదా. ఎక్స్ పెట్టుకొని పెట్టుకుని ఎక్స్ బై జెడ్ అని రాసుకుంటాం, సమ్ ఎక్స్ అనుకొని ఆన్సర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇష్టదేవత అనేది ఎక్స్ లాంటిది. మనకి ఇష్టదేవత ఉంటుంది కదా, నీకు తెలియదు ఆయన ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. నా ఇష్టదైవం ఎవరు? కృష్ణ. ఎక్కడున్నాడు? తెలియదు. చూసావా? చూడలేదు. ఎక్స్ అలా అనుకోని ఇష్టదేవతాన్ని పూజిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఏమి ఆన్సర్ వస్తుంది? ఏ ఆన్సర్ వస్తుంది తెలుసా? ఒక రోజుకి ఆయన స్వరూపాన్ని తెలుసుకుంటాం, అసలు కృష్ణ అంటే ఎవరిని తెలుసుకుంటాం. కనుక దేవుణ్ణి పూజించేటప్పుడు మనకు ఆయన రూపం ఎక్కడుంటాడు ఏమిటి ఆయన వివరాలన్నీ తెలియాల్సిన అవసరం లేదు. పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఏం తెలుస్తుంది? వెంకటేశ్వర స్వామి. ఏం తెలుసు నీకు వెంకటేశ్వర స్వామి గురించి? ఆయనకి ఈ నామాలు ఎందుకుంటాయి ఇట్లా, అసలు ఆయన ఏమిటి ఎవరు, ఏం తెలుసు? మనకు పుస్తకాలు చదువుతాం, అది ఎంతవరకు నిజం అది తెలియదు. ఇలా చూడండి, మరి ఏ దేవుణ్ణి పూజించినా కూడా ఆయన ఎక్కడున్నాడు ఏమిటి నీకు గ్యారంటీగా తెలుసా? తెలియదు కదా. అయినప్పటికీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక ఇష్ట దేవతని అనుకో, దేవుడు ఇట్లా ఉంటాడని అనుకో, హనుమంతుల వారు ఇట్లా ఉంటాడని అనుకో, పూజించు. వినాయకుడు ఇలా ఉంటాడు ఇలా అనుకుని పూజించు. రాముడు ఇలా ఉంటాడు ఇట్లా అనుకొని పూజించు. అలా అనుకొని పూజించడం వల్ల నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు కానీ నష్టాన్ని పొందవు. అది శాస్త్రం ఇచ్చేటటువంటి మనకు నిధి లాంటిది. అది ఇష్టదేవత అనేటువంటిది ఎక్స్ లాంటిది అనమాట. ఎక్స్ ఎట్లా అయితే మ్యాథమెటిక్స్లో చేసుకొని నువ్వు ఆన్సర్ పొందుతావు, ఇష్టదేవతను ఉండాలి. చిన్న వయసు నుంచి పిల్లలకి ఒక ఇష్టదేవతను అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, బాధ ఏదైనా సమస్య వచ్చినప్పుడు జస్ట్ ఆ సపోర్ట్ తీసుకుంటారు అన్నమాట, మెంటల్లీ ఇమోషనల్లీ. అలా తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడతారు వాళ్ళు పెద్ద డ్యామేజ్ లేకుండా. అందుకని మన వాళ్ళు ఇళ్లల్లో అలా పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు. అందుకని ఎంత చదువులు చదివినా కూడా ఇష్టదేవత ఆరాధన అనేది ఉండాలి. ఎంతకాలం ఎన్ని పూజలు ఏమిటి కాదు, అదంతా తర్వాత సంగతి. ఇష్టదేవత నువ్వు ఎలా చేస్తావో అలా చేయి. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా సరే భగవంతుడు ఆరాధిస్తే చాలు. అది మొదటిది. ఈశ్వర ప్రాప్తి కావాలంటే దేవుణ్ణి పొందాలి అనే భావన వస్తుంది. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన్ని చూడాలి అని. ఇది ఈశ్వర జ్ఞానం కొరకు ఈశ్వర భక్తి కావాలి. ఈశ్వర జ్ఞానం కొరకు ఈశ్వర భక్తి, జిజ్ఞాసు భక్తి యొక్క లక్షణాలు ఇవి. ఈశ్వర జ్ఞానం పొందడం కోసం ఈశ్వర భక్తి ఉండాలి. ఈశ్వర భక్తే లేని వాడికి ఈశ్వర జ్ఞానం ఏమొస్తుందండి కదా. కనుక ఈశ్వర భక్తి దేని కొరకు, ఈశ్వర జ్ఞానాన్ని పొందడం కోసం. తర్వాత ఈ ఈశ్వర జ్ఞానం పొందడం కోసం ఈశ్వర భక్తి ఉన్న వాడిని ఏమంటాం అంటే రిలీజియస్ పర్సన్ అంటాం, అంతే కదా మనం. అతను మతం ఫాలో అవుతున్నాడు, హిందూ మతం, రిలీజియస్ పర్సన్. వీళ్ళందరినీ రిలీజియస్ పర్సన్ అంటారు. ఈజ్ వెరీ రిలీజియస్ పర్సన్ అండి అంటుంటారు. చూస్తారా, రోజు గుడికి వెళ్తుంటాడు, వీపూజి పెట్టుకుంటాడు, లేకపోతే నామం పెట్టుకుంటారు, పూజ చేస్తుంటారు, జపం చేస్తుంటారు. ఇది రిలీజియస్ పర్సన్ అంటాం. రిలీజియస్ పర్సన్లో రెండు రకాలు. మళ్ళీ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో రెండు రకాలు ఉన్నారు కదా, మెటీరియలిస్టిక్ రిలీజియస్ పర్సన్, స్పిరిచువల్లీ రిలీజియస్ పర్సన్. అర్థార్థి మెటీరియలిస్టిక్ రిలీజియస్ పర్సన్స్, అర్థార్థి భక్తులు మెటీరియలిస్టిక్ రిలీజియస్ పర్సన్స్. మెటీరియలిస్టిక్ అంటే ఏమిటి, వాళ్ళకి ఇళ్ళు వాటిళ్ళు ఇవే కావాలి, డబ్బులు, ధాన్యం, ధనం, ధన సమృద్ధి ఇవే చూస్తుంటారు. మెటీరియలిస్టిక్లీ రిలీజియస్ పీపుల్ అంటారు వాళ్ళని. అంటే భౌతికాన్ని ఆశిస్తూ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు వీళ్ళే ఎక్కువ, 99 మంది వీళ్ళే ఉంటారు. కానీ ఈ జిజ్ఞాసు భక్తుడు స్పిరిచువల్లీ రిలీజియస్ పర్సన్, ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి రిలీజియస్ పర్సన్. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని రిలీజియస్ పర్సన్ అంటారండి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని రిలీజియస్ పర్సన్. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక మతం. మన మతం అంటారు చూసారా, నీ మతం ఏమిటి, నీ మతం ఏమిటి అంటే ఏమిటి, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావనే కదా అర్థం. ఏ దేవుణ్ణి హిందూ దేవుణ్ణి ఆరాధిస్తావా, క్రీస్తు దేవుణ్ణి ఆరాధిస్తావా అని అడుగుతారు కదా. అంటే దాన్ని మతం అంటారు, నీ అభిప్రాయం. ఆ మతాన్ని ఆరాధించే వాళ్ళలో రెండు రకాలలో అర్థార్థి భక్తులే అన్ని మతాల్లో ఉంటారు. ఎక్కువగా హిందూ మతంలో కూడా ఉన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, జిజ్ఞాసు భక్తులు అని ఒకడు ఉంటారు, వాళ్ళు రిలీజియస్ పీపుల్, ఆరాధిస్తారు దేవుణ్ణి, స్పిరిచువల్లీ రిలీజియస్, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది జిజ్ఞాసు అంటే ఎవరు, ఇప్పుడు స్పిరిచువల్లీ రిలీజియస్ పర్సన్ అంటారు. ఇప్పుడు మనం వేదాంతం క్లాసుకి వచ్చిన తర్వాత స్పిరిచువల్లీ రిలీజియస్ అవుతాం మనం. వేదాంతం క్లాసుకి రాకముందు వరకు ఏమిటి, మెటీరియలిస్టిక్లీ రిలీజియస్ పీపుల్. ఇర్రిలీజియస్ పీపుల్ వేదాంతానికి రారు. నాస్తికులు వేదాంతానికి వస్తారా ఏమిటి, దేవుడే లేడనేవాడు వేదాంతానికే రాడు. కనుక వేదాంతం క్లాసుకి వచ్చి భగవద్గీత చదవాలనుకుంటే కొంచెం దైవభక్తి ఉండాలి. ఆ దైవభక్తిలో కూడా ముందు అంతకుముందంతా ఏముంది, దేవుణ్ణి దానికోసం దీనికోసం అడుక్కునేవాడు, అడుక్కునేవాళ్ళలాగానే అన్ని భక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత అరేదేవే, ఈ భక్తి నిజమైన భక్తి కాదు, ఎంత పనిచేశాను నేను, దేవుణ్ణి ఇట్లా ఉపయోగించుకున్నానని చెప్పి ఇప్పుడు కొంచెం పశ్చాత్తాపడి దేవుణ్ణి దేవుని కోసం పూజించడం మొదలు పెడతాం, అవునా. కనుక వచ్చిన స్టూడెంట్స్ ఆర్త భక్తులు, అర్థార్థి భక్తుల్ని జిజ్ఞాసు భక్తులుగా మార్చడానికి ఆ గురువు గారికి ఎంతకాలం పడుతుంది తెలుసా? జిజ్ఞాసు భక్తులుగా మార్చిన తర్వాత జ్ఞాని భక్తి కావాలి, అప్పుడు జ్ఞానం. అందుకని జిజ్ఞాసు భక్తులు కావడానికే సరిపోతుంది ఒక దశాబ్ద కాలం. అవునండి, అంత తేలిక కాదు. అసలు భక్తి అంటే ఏమిటో తెలియాలి. అసలు నేను భక్తుడినా కాదా, ఆ భక్తిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తున్నారు. 7 అధ్యాయానికి వచ్చిన తర్వాత చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కూడా. ముందే చెప్పచ్చు కదా, ఎందుకు ముందు చెప్తే నువ్వు క్లాసుకు రావని ఆయనకి తెలుసు, కష్టం. అందుకని జిజ్ఞాసు భక్తులైన వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో భగవంతుణ్ణి ఆరాధిస్తారు అని అర్థం. కనుక అటువంటి భక్తులు వాళ్ళని ఏమంటారంటే, జిజ్ఞాసు భక్తులకు మరొక పేరు కర్మయోగి అని పేరు. అటువంటి భక్తుడికి కర్మయోగి అని పేరు. కర్మయోగి అంటే స్పిరిచువల్లీ రిలీజియస్ పర్సన్, జిజ్ఞాసు భక్త లేక కర్మయోగి. కనుక ఆ కర్మయోగి అయిన జిజ్ఞాసు భక్తుడు కర్మయోగంలోకి ప్రవేశించాడు, జిజ్ఞాసు భక్తుడు అయినాడంటే ఆల్మోస్ట్ మోక్షం వచ్చేసినట్లే, నీకు సందేహం లేదు అందులో. జ్ఞాని భక్త 4వ భక్తుడు. ఆ జిజ్ఞాసు భక్తుడు జ్ఞాని భక్తుడు అవుతాడు. జ్ఞాని భక్తుడు అంటే ఏమిటి? ఈ జిజ్ఞాసు భక్తుడికి దేవుడే సాధనం, దేవుడే సాధ్యం, అంటే దేవుడే గోల్, దేవుడే మీన్స్ కూడా. ఈ దేవుడి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు జిజ్ఞాసు భక్తుడు. ఆ జిజ్ఞాసు వల్ల చివరికి క్రమంగా జ్ఞాని భక్తుడు అవుతాడు. ఎట్లా అవుతాడంటే, దేవుడు సాధనం కాదు, దేవుడే సాధ్యం. అంటే ఆయన ఒక సాధనం కాదు, దేవుడే సర్వం అని తెలుసుకునేవాడు జ్ఞాని భక్తుడు. ఆ జ్ఞాని భక్తుడి గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మ పొగుడుతున్నారు తర్వాత శ్లోకంలో. ఇప్పుడు 4 భక్తులు ఉన్నారని చెప్పి ఆ 4 భక్తుల్లో ఎవరు గొప్ప అని చెప్తున్నారు. ఈ 17వ శ్లోకంలో చదువుతాం. ఇంతవరకు 4 భక్తుల గురించి చెప్పారు. జ్ఞాని భక్తుడి గురించి చెప్పిన తర్వాత జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనేటటువంటి కోరిక. నిష్కామ భక్తి అనొచ్చు. జిజ్ఞాసు భక్తిని నిష్కామ భక్తి, ఆర్థార్థార్థి భక్తులు సకామ భక్తులు. వాళ్ళు ఏదో ఒకటిని మనసులో కోరుకొని భగవంతుని పూజిస్తారు, సకామ భక్తులు అంటారు వాళ్ళని. ఈ జిజ్ఞాసు భక్తుడేమో నిష్కామ భక్తుడు. జ్ఞాని భక్తి అనేది ఉత్తమ భక్తి. జిజ్ఞాసాభక్తి మధ్యమ భక్తి, ఆర్థార్థార్థి భక్తి అధమ భక్తి, జ్ఞాని భక్తి ఉత్తమ భక్తి. కనుక అధమ భక్తులంగా ఉన్నట్టే మధ్యమ భక్తులం కావాలి, మధ్యమ భక్తులమైతే ఉత్తమ భక్తులం కావాలి. అది ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ, 4 గురించి చెప్పారు కదా, వీడు 4లో ఎవరు గొప్పవాళ్ళు అని అడుగుతావా అర్జున? చెప్తాను విను. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః తేషాం. ఈ 4 యందు ఆర్థార్థార్థి జిజ్ఞాసి జిజ్ఞాసు భక్తుల యందు, ఈ 4 యందు కూడా వీరిలో అని అర్థం. తేషాం నిర్ధారణ షష్టి, వీరి 4లో, అమాంగ్ 4 ఆఫ్ దెమ్ అంటారు. ఈ 4లో జ్ఞాని నిత్యయుక్త, జ్ఞాని జ్ఞాని భక్తుడు. జ్ఞాని భక్తుడు అంటే ఏమిటి అన్నారు, అది తర్వాత చెప్తారు. జ్ఞాని భక్తి అంటే ఏమిటో చెప్తారు తానే కృష్ణ పరమాత్మే. జ్ఞాని అంటే తత్వవిత్ అని అర్థం. తత్వాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. తత్వం అంటే సత్యం, పరమసత్యాన్ని తెలుసుకున్నవాడు తత్వవిత్. తత్వవిత్నే జ్ఞాని అంటారు. జ్ఞానం అస్తి అస్తి ఇది జ్ఞాని, జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని. ఏ జ్ఞానం? తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానం, తత్వజ్ఞానం. అటువంటి జ్ఞానం ఉన్నటువంటి జ్ఞాని నిత్యయుక్త. నిత్యయుక్త అంటే ఎప్పుడు ఈశ్వర నిష్టయందే ఉంటాడు, భగవంతుడి నిష్టలోనే ఉంటాడు. తత్ నిత్యయుక్త ఈశ్వర నిష్ట. భగవంతుడి చింతనలోనే ఉంటాడు ఎప్పుడు, సదా ఎల్లప్పుడూ నిత్యం నిత్యయుక్త. ఏకభక్తి, ఏకభక్తి అంటే అద్వైత భక్తి. హనుమంతుడు వారు గొప్పవాడా, లేకపోతే ఆళ్వార్పేట ఆంజనేయులు వారు గొప్పవారా, లేకపోతే నంగనల్లూరు ఆంజనేయులు గొప్పవారా, ఇట్లాంటి భ్రమలు ఉండవు. ఏకభక్తి, రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ పైత్యం ఉండదు ఆయనకి. అది విషయం, అటువంటి పైత్యం ఉండదు. ఏకభక్తి అంటే అద్వైత భక్తి, అంటే భగవంతుడు ఒక్కడే. ఆ భగవత్ స్వరూపం కూడా మాయాస్వరూపం, ఆయన నిజస్వరూపం సత్ చిత్, అదే ఆత్మస్వరూపం అని తెలుసుకొని, ఆ సత్ చిత్ ఆత్మస్వరూపం నేనే అని తెలుసుకొని ఉంటాడు ఆ జ్ఞాని. భగవంతుడు నాకంటే వేరు కాదు, అది అద్వైత భక్తి. భగవంతుడు వేరు, ఆ రూపం వేరు అని పూజ చేస్తే అద్వైత భక్తి, ఆయన వేరు నేను వేరు అంతే కదా. మరి ఇప్పుడు చూడండి, ఏదో స్వామిని చెప్తూ ఉంటే ఏదో వేదాంతం చెప్తున్నారు అనుకుంటాం, అంటే మన యొక్క అజ్ఞానాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని పెద్ద పెద్ద ఫోకస్ రెడ్ లైట్స్ తో చూపిస్తుంది శాస్త్రం. ఏం చెప్పాలి లేకపోతే ఇంతకంటే, మన యొక్క అజ్ఞానాన్ని, దేవుడి గురించి మనకున్నటువంటి అజ్ఞానాన్ని పెద్ద పెద్ద ఫెడ్ లైట్స్ తో, ఫోకస్ తో, లైట్స్ తో శాస్త్రం మనకు చూపిస్తుంది అనమాట. ఎక్కడున్నావో తెలుసా నువ్వు, దేవుణ్ణి ఎట్లా పూజిస్తున్నావో తెలుసా, అంటే మనం ఆ ఫెడ్ లైట్స్ ఒక్కొక్కసారి కళ్ళు బోదరగా ఉంటాయి మనకు. ఫెడ్ లైట్స్ వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు ఏం కనపడదు ఒక్కొక్కసారి. ఇప్పుడు అట్లా ఉంటుంది మన పరిస్థితి. శాస్త్రం మన భక్తి గురించి మాట్లాడుతోంది కదా, ఆర్త భక్తులు ఇట్లా ఉంటారు, అర్థార్థి భక్తులు ఇట్లా ఉంటారు, జిజ్ఞాసు భక్తులు ఇట్లా ఉంటారని చెప్తున్నప్పుడు మనల్ని మనకు మనం చూపిస్తున్నట్టేగా. అప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటుంది, ఎక్కడున్నాం మనం. అది విషయం. జ్ఞానీ భక్తి అద్వైత భక్తి. ఇప్పుడు భగవంతుడు వేరు నేను వేరని పూజ చేస్తున్నాం, శంకరాచార్యులు వారు చెప్తారు ఇది ఉపచారం కాదు అపచారం అన్నారు. అపచారం అంటే అన్నిటికీ ఆయన అధిష్టానం అయితే ఆసనం సమర్పయామి అని చెప్పి అక్కడ అసలు అక్షింతలు వేసి ఆయన కూర్చోబెడతావు ఆయన్ని, ఆయన అంతటా ఉంటే ఇక్కడ మాత్రం కూర్చోబెట్టి చేస్తున్నావు, ఇది అపచారం కదా. ఉపచారం అంటావేమిటి, నువ్వు వేరు నేను వేరు అంటే ఇక్కడ నేనున్న చోట నువ్వు లేవనే కదా అర్థం. కానీ నువ్వు అక్కడే కూర్చో, యథాస్థానం ప్రతిష్టాపయామి, మళ్ళీ రేపు పూజ చేస్తాను అని అంటున్నావంటే ఇక్కడ లేడనే కదా అర్థం. అంటే నువ్వు సపరేట్గా స్టాండ్ అవుతున్నావుగా ఆయన అక్కడ ఉంచేశావు, అప్పుడు ఏమవుతుంది, అది ద్వైత భక్తి కదా. అప్పుడు భగవంతుణ్ణి లిమిట్ చేస్తున్నట్లే కదా మనం, భగవంతుణ్ణి పరిమితం చేసినట్లే కదా. గుడికి పరిమితం చేస్తాం, లేకపోతే మన పూజా రూమ్కి పరిమితం చేస్తాం, లేకపోతే వైకుంఠానికి పరిమితం చేస్తాం. ఇక్కడ మాత్రం లేడు, ఇక్కడ ఉండవాకు మాకు నీళ్ళ ప్రాబ్లం రావద్దంటాం, అంత గొప్పగా భక్తులని చెప్పుకుంటుంటాం మనం. అసలు సర్వం మొత్తం జగత్తుకి కారణమైనటువంటి వాడు ఆయన అంతటా ఉన్నాడని తెలుసుకోకపోగా గురువుగారు చెప్తుంటే సంవత్సరాల తరబడి అర్థం చేసుకోకపోగా మన యొక్క అజ్ఞానాన్ని మనం బాగా భద్రంగా ఉంచుకుంటాం. ఇంకా గురువు గారికి ఈ శిలారాళ్ళని కలిగించేటప్పటికి ఆయనకి తల ప్రాణం తోపొస్తుంది. చూసారా, ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటే కరుణ వల్ల గురువులు మనకు చెప్తే మన యొక్క శిలా హృదయాన్ని కరిగించాలి. కరిగించి 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 ఒక రోజు మనకు జ్ఞానం వచ్చేటప్పటికి వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. చూసారా, ఎందుకు కష్టపడుతున్నారంటే నీకు ఎక్కడో ఏదో పుణ్యం చేసుకున్నావు, ఎక్కడో కాస్త భక్తి ఉన్నది నీకు, ఏదో భజన చేస్తున్నావు, ఏదో పూజ చేస్తున్నావు అని చెప్పి భగవంతుడు గురువును పంపిస్తాడు. ఏదో చేస్తున్నాడు కదా, తాళం చప్పుడు ఏదో కొడుతున్నాడు, జాలరా కొడుతున్నాడు పర్వాలేదులే అని చెప్పి భగవంతుడు గురువును పంపిస్తాడు. పంపిస్తే ఆ గురువుని ఎట్లా ఆరాధించారో కూడా తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా గురువుని చూస్తూ ఉంటాం. అయినా సరే ఆ గురువు చెప్తాడు భగవంతుడు, కొంచెం ఓర్చుకో, పర్వాలేదులే నా భక్తుడు కదా, ఏమన్నా అన్నా కూడా మాట్లాడినా కూడా ఓర్చుకో అని చెప్తుంటాడు గురువుకి. గురువు కూడా ఆయనకి ఈయనకి లింక్ అనమాట, పరమాత్ముడికి గురువుకి. నువ్వు చెప్తే నేను అట్లాగే వింటానంటాడు గురువు కూడా. అందుకని ఎటువంటి శిష్యుడైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే ఒకసారి వచ్చి ముందు కూర్చున్నారంటే వీళ్ళంతా భగవంతుడు పంపించారు కనుక ఆయన యొక్క ఆజ్ఞ అని చెప్పి గురువు చెప్తూనే ఉంటారు. అర్థమైందా? ఇవన్నీ ఏ పుస్తకాల్లో రాసినాయని అడగండి, సొంత సాహిత్యం కొంచెం. ఓకే, అంటే మనం ఎంత శ్రద్ధతో చదవాలి తెలుసా విషయాన్ని. ఏదో మనకి ఇంట్లో కాలక్షేపం కోసం ఏదో వారానికి ఒకసారి వస్తున్నారు కదా స్వామిని, ఏదో సత్సంగం అని వస్తారు మొదట్లో. కానీ అసలు మనం చదువుతున్నది ఎటువంటి శాస్త్రం, దేనికి చదువుతున్నాం, ఎటువంటి విషయం ఇది అని తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా. అయినా గురు ఓపిగ్గా ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు రాకపోతుందా ఆ సమయం అని చెప్పి గురువు ఆ శిశువులాంటి చిన్న శిశువులాంటి శిష్యుడు వచ్చి కూర్చుంటే వాళ్ళకి విలువ తెలిసేటప్పటికి ఈ గురువుకి ముసలితనం కూడా వచ్చేస్తుంది. అంత తేలిక కాదు. ఈ గురువు 40 ఏళ్ళప్పుడు మొదలుపెట్టారనుకోండి, ఈ శిష్యుడు జ్ఞానం వచ్చేటప్పటికి గురువుగారికి 80 ఏళ్ళు కూడా రావచ్చు. మరేమనుకున్నారు? అంత తేలిక కాదు. అయినా గురువుగారు ఓపిగ్గా చెప్తూనే ఉంటారు. అది అట్లా తెలుసుకొని వచ్చిన వాడు జ్ఞాని భక్తుడు. నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒక్కటే. అసలు నిన్ను ఏమడుగుతాను నేను, నువ్వెవరు నాకంటే వేరుగా ఉంటే కదా. జ్ఞానీ భక్త నిత్యయుక్త ఏక భక్తి, ఒకే భక్తి అతనికి. ఇంకా భగవంతుడు తప్ప భగవంతుడు కాదు, ఆత్మే నేను, నేనే భగవంతుడు స్వరూపం. నేను అనేది అహంకారం అనేది లేదు, మనస్సు శరీరం అనేది భావన లేదు, ఆత్మ సత్తు చిత్తు స్వరూపమే భగవంతుడు. ఆ మాయా వేషం కూడా అది నిజం కాదు, అది అది ఊరికే వేషం, అదంతా కూడా నిజం కాదు, అది సద్రూపమే ఆయన అని తెలుసుకుంటాడు నిజమైన భక్తుడు. అలా తెలుసుకొని అహం అత్యర్థం ప్రియ, అతనికి నేనే చాలా ప్రియుణ్ణి. ఆ జ్ఞానికి భార్య పిల్లలు ఇల్లు వాకిలి అవన్నీ కూడా వాటి మీద ప్రియం ఉండదు, నేనే ప్రియుణ్ణి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ప్రతివాడు తనను తాను ప్రేమిస్తాడు, తర్వాతనే ఎవరినైనా. ముందు తనను తాను ప్రేమించుకుంటాడు, తర్వాతనే మరెవరినైనా ప్రేమించేది అని యాజ్ఞవల్కుల వారు బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయతో చెప్తాడు. భార్య భర్తని భర్త కోసం ప్రేమించదు, తన కోసం ప్రేమిస్తుంది. పత్యుః కామాయ పతి న ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. జాయాయై కామాయ జాయా న ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ. భార్య కూడా భర్తకి, భార్య కోసం భర్త భార్యను ప్రేమించడు, తన కోసం భార్యను ప్రేమిస్తాడు. ఇది పరమ సత్యం. అంటే తనను తాను ప్రేమించుకుంటాడు ప్రతి వ్యక్తి. ఈ జ్ఞాని తన ఆత్మస్వరూపాన్ని ప్రేమిస్తాడు, తనను తాను ప్రేమించుకుంటాడు. భగవంతుడు కూడా ఆత్మస్వరూపమే కనుక భగవంతుని ఆత్మస్వరూపగానే ప్రేమిస్తాడు. కనుక జ్ఞాని నాకు చాలా ప్రియుడు, నేను జ్ఞానికి చాలా ప్రియుణ్ణి అన్నారు. ఎందుకంటే జ్ఞాని కూడా ఆత్మే, జ్ఞానికి తెలుసు తాను ఆత్మనని, భగవంతుడికి తెలుసు తాను భగవంతుడు ఆత్మనని, తానుగా తెలుసు భగవంతుడికి తెలుసు. కనుక జ్ఞానికి భగవంతుడు ఆత్మని తెలుసు, భగవంతుడికి జ్ఞాని తాను ఆత్మనని తెలుసు అని తెలుసు. కనుక వాళ్ళిద్దరికీ తెలుసు. అది చెప్తున్నారు ఇక్కడ అహం అత్యర్థం ప్రియ. ఒక రూపాన్ని కాదు అతను పూజించేది, ఆత్మని పూజిస్తున్నాడు. అహం అత్యర్థం ప్రియ జ్ఞానినః, జ్ఞానులకు నేను చాలా ప్రియుణ్ణి, చాలా ప్రియుణ్ణి. నన్ను వాళ్ళు వేరేగా చూడరు, నేనే వాళ్ళకి, ఆత్మే వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు ఎంతగా ప్రేమించుకుంటారో నన్ను అంతగా ప్రేమిస్తారు. ఇందులో అర్థమైంది ఆ విషయం. వాళ్ళు వాళ్ళని ఎంతగా ప్రేమించుకుంటారో, ప్రతి వాళ్ళు తనను తాను ప్రేమించుకుంటాడు, అంతగా నన్ను ప్రేమిస్తారు. అంటే ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. దేవుడు కూడా సెల్ఫే కనుక, దేవుడు కూడా సెల్ఫే కనుక, ఆత్మే కనుక, నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటానో దేవుణ్ణి కూడా అంతే ప్రేమిస్తాను. ఇప్పుడు ఈ అర్థార్థి జిజ్ఞాస భక్తులకి తెలియదు, ఇంకా దేవుడు అంటే ఆత్మని తెలియదు వాళ్ళకి. గురువు గారు కూర్చొని అరిచి 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 గొంతు నొప్పి వచ్చిందాక చెప్పితే ఈ శిష్యుడు జ్ఞాని భక్తుడైతే తర్వాత తెలుస్తుంది, అంతవరకు తెలియదు. దేవుణ్ణి వాళ్ళు రూపంలో మాత్రమే చూస్తుంటారు, మాయా రూపాన్ని మాత్రమే అనుకుంటుంటారు. కానీ జ్ఞాని ఉపనిషత్తులు చదివి గీత చదివి ఎంతో చదివిన తర్వాత ఆయన ఆత్మే, నేను ఆత్మే, నన్ను నేను ప్రేమించుకుంటాను కనుక ఆత్మస్వరూపాన్ని ఆయన కనుక ఆత్మ కనుక నా ప్రేమలో నా ప్రేమ ఆయన మీద ఆయన ప్రేమ నా మీద వేరుగా ఉండడానికి వీల్లేదు. రూపాలైతే వేరుగా ఉంటాయి, ఆత్మ వేరుగా లేదు కదా. ఒకటేగా ఆత్మ, రెండు ఆత్మలు ఉన్నాయా? నేను దేవుడు ఆత్మని ప్రేమిస్తాను, నా ఆత్మని ప్రేమిస్తానని చెప్పలేవు. నేను రాముణ్ణి ప్రేమిస్తాను, కృష్ణుణ్ణి ప్రేమిస్తాను అనొచ్చు అక్కడ, కానీ ఇక్కడ అట్లా అనలేవు. రాముడి ఆత్మ, కృష్ణుని ఆత్మ, నా ఆత్మ ఒకే ఆత్మ, అద ఏకభక్తి అంటే. ఇక్కడ రెండు ఆత్మలు మూడు ఆత్మలు లేవు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఉన్నది ఆత్మ ఒక్కటే. దేవుడు ఆ రూపం మనం కల్పించుకున్నాం ఆరాధన కోసం, మనం ఎదగడం కోసం ఇచ్చినటువంటి ఆలంబనం. అది తెలుసుకోకపోతే అదే దేవుణ్ణి మనం విసుక్కుంటాం, మన కోరికలు తీరకపోతే ఆయన మీద కోపం తెచ్చుకుంటాం, పూజలు కూడా మానేస్తాం, లేకపోతే ఆయన్ని మార్చి ఇంకొక ఆయన్ని పెట్టుకుంటాం. చూసారా ఎంతవరకు దిగజారుతామో మనం? దేవుడి ఆరాధన వలన మనం ఎదిగి పైకొచ్చి ఆత్మను తెలుసుకోవాల్సింది పోయి మూర్ఖత్వంతో దేవుణ్ణి నిందించడం, మన కోరికలు తీరనప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడే ఆయన్ని క్రిటిసైజ్ చేయడం, లేకపోతే ఆయన రూపాన్ని మార్చేసి వేరే రూపాన్ని పెట్టుకోవడం, ఇంతటికంటే మూర్ఖత మరొకటి ఉన్నదా? కనుక మన యొక్క సంప్రదాయమైన దేవుళ్ళని ఏమిచ్చారో ఆ రూపాలనే పూజించాలి, ఆ నామాలనే చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లనే జనం వేరే తప్పుదారులలో పోతున్నారు. అందుకని భగవన్ నామం ఏం చెప్పాలని శాస్త్రంలో చెప్పబడింది. మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఆ రూపాన్ని పూజిస్తూ ఆ నామాలనే చెప్పాలి. కానీ మధ్య మధ్యలో పదేళ్ల కిందట వచ్చిన ఒక దేవుణ్ణు, ఇక 5 ఏళ్ల కిందట వచ్చిన పాపులర్గా వస్తుంటారు కదా కొంతమంది అవతారాలు అక్కడక్కడ, ఆ పేర్లు చెప్పకూడదు. అటు చెప్పితే మనకు ఈ యొక్క సత్యమైనటువంటి జ్ఞానం రాదు. ఎందుకంటే అందులో ఇంకా అజ్ఞానంలో పడిపోతాం, ఇంకా బలహీనలు అయిపోతాం, కానీ బలవంతులం కాలేం. ఎందుకంటే ఆ పేర్లు ఎక్కడ చెప్పబడలేదు, మన పురాణాల్లో లేవు, మన ఇతిహాసాల్లో లేవు. ఎందుకు మార్చుకోవాలి దేవుళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు దేవుళ్ళు? దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. మన పూర్వకాలం నుంచి, మన అనాది కాలం నుంచి మన పెద్దలు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి అది వదిలిపెట్టుకొని వేరే గుళ్ళకి వేరే దేవుళ్ళ దగ్గరికి ఎందుకండి వెళ్ళడం? ఎక్కడా చెప్పినటువంటిది. కనుక నిజమైన భక్తులు ఎవరు అట్లా మారరు. అలా మారితే వాళ్ళు అధమ భక్తులు అంటాం. ఏదో భగవంతుడు వాళ్ళని కూడా క్షమిస్తాడు అట్లని చెప్పి వాళ్ళని నిందిస్తున్నాడా భగవంతుడు? జ్ఞానీ భక్తుడే గొప్ప అని అనుమానం వస్తుంది మనకి ఇప్పుడు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సహా ప్రియ మమ అన్నారు. ఇప్పుడు నాకు ఆ జ్ఞాని ప్రియుడు అన్నాడు. అనగానే మిగతా భక్తులకి కోపం వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ వెంటనే వాళ్ళని ప్యాసిఫై చేయాలి, కాస్త వీపు నిమరాలి. ఏమని చెప్తున్నారు చూడండి, ఉదార సర్వైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం ఆశ్రిత సహియుక్తాత్మా మామేవానుత్తమాం గతిం సర్వే ఉదారాః ఏతే. ఈ భక్తులందరూ కూడా ఆర్తార్థార్థి జిజ్ఞాసు భక్తులు. ఇది మహావాక్య శ్లోకం. ఆర్తార్థార్థి జిజ్ఞాసు భక్తులు వీళ్ళందరూ కూడా ఉదారాహ, వాళ్ళందరూ గొప్పవాళ్లే. నేనే వాళ్ళని కించపరచడం లేదు, నిందించడం లేదు, వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. కానీ తూ అంటే కానీ జ్ఞానీతు, జ్ఞాని మాత్రం ఆత్మయేవ, నా ఆత్మే, నా పంచప్రాణం అంటుంటారు చూసారా, వాడు నా ఆత్మేనండి. నా ఆత్మతో సమానం ఉంటాడు. చిన్నప్పుడు పసిపిల్లల్ని వాడు నా ఆత్మ అంటుంటారు చూసారా, అంటే నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటాను, వాడిని అంతగా ప్రేమిస్తానని చెప్పడానికి లక్షణం ఇది. ఎంత కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞానీతు ఆత్మ ఏవ. గుర్తొస్తున్నది ఆ మాట మీకు? మరి చిన్నప్పుడు ఒరే నిన్న ఆత్మరా అంటుంటారు, నిన్న ఆత్మరా విన్నారా ఆ మాటలు? నా ప్రాణం, నా ఆత్మ, నా ప్రాణం అంటారు. లేకపోతే నా ప్రాణమే పోతుందని అన్నాడు. కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, చూసారా జ్ఞాని ఆత్మ నా ఆత్మ అంటున్నారు, నాకు ప్రాణం. ఎందుకంటే నాకు నేను ప్రాణం కనుక నా ప్రాణమే వాడు కనుక. ఎంత గొప్పటి శ్లోకాలు చూడండి. అసలు ఇట్లా చదువుకుంటూ పది పైపోయిన చూస్తే ఏం తెలియదు. అందులో తాదాత్మ్యం చెందాలి, అందులోనే లయించిపోవాలి. ఆ కృష్ణుడి ఏ భావనతో చెప్తున్నాడో కృష్ణుడు అందులో వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ పదాలు ఏమిటి ఆ పైపోయిన చూస్తే ఏమీ తెలియదు. ఇక్కడే ఇప్పుడే అహం ఆత్మ అనేసేయాలి అంతే. ఎస్ కృష్ణ నువ్వు చెప్పింది 100% ట్రూత్ అని చెప్పాలి. చూస్తాం 18వ అధ్యాయం దాకా అనకూడదు. 18వ అధ్యాయంతో బోనస్, తర్వాత అధ్యాయాలని బోనస్. ఇక్కడికిక్కడే ఇప్పుడే ఎక్కడికక్కడే ఆ శ్లోకంలోనే ఆ జ్ఞానాన్ని పొందాలి, అలా వినాలి. ఎప్పుడు వినగలమంటే ఎప్పుడైతే మనలో రాగ ద్వేషాలు లేకుండా కోపతాపాలు లేకుండా మనస్సు శుద్ధంగా ఉంటుందో పరమాత్ముడు అట్లా మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. అందుకని శరణాగతం అయిపోవాలి భగవంతుడికి. భగవంతుని గురించి చెప్పే గురువుకు శరణాగతం అయిపోవాలి. ఆ అహంకారం అనేది నిలవకూడదు ఎక్కడా అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అందుకని జ్ఞానీతు ఆత్మా ఏవ సర్వే ఉదారాహ, అందరూ గొప్పవాళ్లే, అందరూ గొప్పవాళ్లే, జ్ఞాని మాత్రం నేనే. ఆత్మ ఏవ అంటే నేనే, మే మతం, ఇది నా నిశ్చయం, ఇది నా అభిప్రాయం. నువ్వేమన్నా అనుకో అర్జున, ఇది నా అభిప్రాయం, మే మతం. తర్వాత యుక్తాత్మా సహాహి ఆస్థితః మాం ఏవ అనుత్తమాం గతిం. ఎందుకని చెప్తున్నాను అతడు ఆత్మ అని? ఎందుకంటే యుక్తాత్మ, యుక్తః ఆత్మ అంతఃకరణం అంటే తన మనస్సు అంతా కూడా, అంతఃకరణం అంతా కూడా ఆ ఆత్మస్వరూపంతోనే నిండి ఉన్నది. నేను అనేది లేదు అతనికి, తాను ఆ వ్యక్తిత్వం, నేను అనే అహంకారమే కరిగిపోయింది ఆ వ్యక్తిలో. నేను అనేటువంటి అహంకారం ఒక వ్యక్తిగా లేదు అసలు. అలా లేకపోవడం వలన ఏమైందంటే యుక్తాత్మ సహ ఆస్థితః, అతను నన్నే పరమ గమ్యంగా ఉత్తమాం గతిం, నేనే గతిగా, దీనికంటే వేరే లేదు. నా విద్యతే ఉత్తమః అన్యత్. ఇంకా ఆత్మస్వరూపం భగవంతుడు, భగవంతుడే ఆత్మస్వరూపం, దీనికంటే వేరైనది ఇంకొకటి లేదు ప్రపంచంలో. అన్యత్ ఉత్తమాం గతిం అతను లేదు అని తెలుసుకున్న అతను అని అర్థం. యుక్తాత్మ అనుత్తమాం గతిం, అనుత్తమాం గతిం అంటే న విద్యతే ఉత్తమః యస్మాత్, ఈ ఆత్మ కంటే ఇంకా వేరే పైన గొప్పది లేదు అని తెలుసుకున్నవాడు సహ యుక్తాత్మ అని. అతను అందులోనే ఉంటాడంటే ఏమిటి, ఇంక ఆత్మ తెలుసుకున్న తర్వాత ఇంక దీనికంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా, ఈయనకంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా అనే ఆలోచన రాదు అసలు. గొప్పవాళ్ళ అసలు ఆయనే ఉన్నది, ఆత్మే ఉన్నది అంతా కూడా, వేరే ఇంకేమీ లేదు అసలు. రెండోది ఉండడానికి వీలు లేదు అసలు. అది ఉన్నది అన్నా కూడా మాయా, అది సత్యం కాదు అని తెలుసుకుంటాడు. అది యుక్తాత్మ సహ ఆస్థితః అంటే దాన్ని పట్టుకొని ఉంటాడనమాట. ఆస్థితః అంటే దాని మీద నిలబడి ఉంటాడు, ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. అంతా ఆత్మ, సర్వం ఆత్మమయం, ఆత్మ కంటే వేరొకటి లేదు, ఆత్మే భగవత్స్వరూపం, రెండవది కనపడుతున్నా కూడా అది మాయాతత్వం, కనుక ప్రపంచంలో ఆత్మ తప్ప మరేమీ లేదు. నీకు కనపడుతున్నదంతా మాయ, కనపడనిది ఏదైతే ఉందో సత్, అది ఆత్మతత్వం. ఆ సత్ ఎక్కడుంది? అది నేనే, నేను ఉన్నాను, నాకు తెలుసు, అదే సత్. కనుక నేను శరీరాన్ని మనసుని కాదు, ఇది వేషం, ఇది వేషం అని తెలుసు జ్ఞానికి. సహ యుక్తాత్మ మాం ఏవ ఆస్థితః, నన్ను మాత్రమే, నేనే అతనికి పరమగమ్యం. ఉత్తమాం గతిం, నేనే అతనికి పరమగమ్యం, వేరే ఇంకేమీ లేదు. నేనంటే ఇక్కడేమిటి, మాం అంటే నేను అన్నారు కృష్ణ పరమాత్మ. నేను అంటే ఆత్మ అని అర్థం. ఆ ఆత్మ అంటే ఏమిటి అన్నారు. ఇది అంత తేలిగ్గా రాదు నాయన, అది జన్మ జన్మల సంస్కారములను వస్తుంది ఈ జ్ఞానం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. ఈ జ్ఞానం భక్తి కూడా, జ్ఞాని భక్తి అన్నాను, జ్ఞానికి ఆత్మ గురించి తెలుసు, తాను ఆత్మనని తెలుసు అన్నాను. ఇది ఒక్క జన్మలో వచ్చేది కాదు, అనేక జన్మల తర్వాత. బహునాం జన్మనాం అంతే, అనేక జన్మలు దాటిన తర్వాతనే ఈ జ్ఞానం వస్తుంది. ఒకవేళ ఏ వ్యక్తికైనా వచ్చింది అంటే ఆయన ఎన్నో జన్మలు జన్మ జన్మలు దాటి వచ్చి ఉండాలి. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని నన్ను శరణు పొందుతాడు. జ్ఞాని అంటే ఏమిటి, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వస్తాడు ఎన్ని జన్మల తర్వాతను అని అర్థం. మనందరం ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాం, జన్మలు జన్మలుగా, కర్మయోగిగా ఒక జన్మలో, ఉపాసన యోగిగా ఒక జన్మలో, ఎన్నో రకాలుగా ఉంటే అర్థభక్తులుగా అర్థార్థి భక్తులుగా ఉండి 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 ఇప్పుడే కదా వచ్చాం ఎన్నో జన్మల తర్వాత. తర్వాత వాసుదేవ సర్వం ఇది, ఇక్కడ వాసుదేవ అంటే కృష్ణుడని కాదు అర్థం. వాసుదేవ అంటే సత్ చిత్ అని అర్థం. భాష్యంలో చెప్పాను వాసుదేవ అంటే ఎవరని, వసంతి సర్వాణి భూతాని అస్మిన్. ఎవని ఎందైతే అన్ని జీవరాశులు ఉన్నాయో, సత్ సదంశమునందు ఉన్నాయి అవన్నీ కూడా, సత్ 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 అని. దేవ దీవ్యతి స్వయం ప్రకాశతే ఇది దేవ, చైతన్య రూపం, చైతన్యతత్వం. సత్ చిత్ వాసుదేవ అంటే సత్ చిత్ అని అర్థం. ఇదంతా కూడా సత్ చిత్ అని ఎవరైతే తెలుసుకుంటాడో, వాసుదేవ సర్వం ఇది. అంతేగాని కృష్ణ పరమాత్మ సర్వం అంటే అప్పుడు శివుడు కాదు, బ్రహ్మ కాదు, విష్ణు కాదు అన్నట్లయింది కదా, అది కాదు అర్థం. సర్వం వాసుదేవ అంటే సత్ చిత్తే అయి ఉండాలి. అందుకని సర్వం వాసుదేవ ఇది స మహాత్మా సుదుర్లభ, అటువంటి మహాత్ముడు దొరకడం చాలా కష్టం అర్జున. వాసుదేవుడు అనగానే నన్ను గోపికృష్ణ, ఎదుకుల కృష్ణ, బృందావన కృష్ణని తీసుకుంటారు, కానీ ఆ టీచర్ ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినరు. వాసుదేవ అంటే అదే జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి. వాసుదేవ కృష్ణ అంటున్నారనుకోండి, ఒకవేళ శివుణ్ణి కానట్లేగా, అవునా? వాసుదేవ కృష్ణ అని అంటే మళ్ళీ దేవి వేరైపోతుంది, దేవి కానట్లే కదా. మరి సర్వం అంటే ఎట్లా అవుతుంది? మరి సర్వం వాసుదేవుడు అని చెప్పాలి అంటే ఒక్కటే మార్గం, అది సత్తు చిత్త ఆత్మ అయి ఉండాలి, అంతే, వేరే మార్గం లేదు. కొంచెం బుద్ధి ఉపయోగించాలి ఇక్కడ మనం. కనుక అది అర్థమయ్యే వరకు వాసుదేవుడిని పట్టుకో, ఓం నమో నారాయణాయ నమో వాసుదేవాయ పట్టుకో, కొంతకాలానికి అసలు విషయం అర్థమవుతుంది అని కృష్ణ పరమాత్మ జ్ఞాని గురించి స్తుతి చేస్తున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.